Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం నవంబర్ 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరినీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కథల్లో మనం ఎంతో లోతైన విషయాలను తెలుసుకుంటాం. ఎంత భోగ భాగ్యాలున్నా, ఎంత అధికారం పేరు ప్రఖ్యాతలున్నా, మనిషి మనశ్శాంతికి సాత్విక గుణము చాలా అవసరమని మొదటి కథలో తెలుసుకుంటాం. రెండవ కథలో రంగడు మరణశయ్య మీద ఉన్నప్పుడు అతని ఆలోచనలు చాలా చక్కగా వివరించారు శంకరమంచి సత్యం గారు. ఇక మూడవ కథలో పేద ప్రజల జీవితాలను, వాళ్లలో వాళ్ల సంతానానికి చేయగలిగినంత చేసే తపన చాలా బాగా వివరించారు. నాలుగవ కథలో కార్తీక దీపాల గురించి చెబుతూ కావమ్మ మనవడి జీవితంలో వచ్చిన జ్యోతి వల్ల కలిగిన తృప్తి చాలా బాగుంటుంది. నాకు అనిపిస్తుంది శంకరమంచి సత్యం గారి కథలు మనోభావాల జీవనది. ఏమంటారండి? మనం మన అమరావతి కథల్లోకి వెళ్ళిపోదామండి. మొదటి కథ పేరు గుండె శివుడికిచ్చుకో. నాయుడి మనసులో అలజడి ఎందుకో కథ విని తెలుసుకుందామండి. నాయుడి పాలన నాణ్యమైన పాలన అని జనమంతా అనుకున్నా వెంకటాద్రి నాయుడికి మనశ్శాంతి లేదు. రాత్రి కలత నిద్రతో కళ్ళు కనకల్లాడుతుండగా ఒంటరిగా అంతఃపురంలో కూర్చున్నాడు నాయుడు. సరిగంచు పంచలు మార్చలేదు, జరీ పల్లెవాటు వెయ్యలేదు. తలెత్తి చూస్తే ఎన్నడూ లేనిది. అంత ఉదయాన్నే పాపయారాధ్యుల వారు విచ్చేస్తున్నారు. ఇంత పొద్దుటే దర్శనమిచ్చారు అన్నాడు నాయుడు అభివాదం చేస్తూ. ప్రభువుల వారి స్వస్థత తెలుసుకుందామని అన్నాడు పాపయారాధ్యులు. నాయుడు నిట్టూర్చినట్లు నవ్వి ఆరాధ్యుల కళ్ళలోకి చూశాడు. ఎదురుగా పరమశివావతారంలా మహేశ్వరమూర్తి. పాపయారాధ్యులు నవ్వాడు. ఆ నవ్వు ఉపశమనంగా తోచింది నాయుడికి. ఇంతలో మందీ మార్బలం హుటాహుటీన వచ్చారు. ప్రభు, దేవాలయ నిర్మాణంలో శాసనం దొరికింది. ఆ శాసనం ప్రకారం కృష్ణదేవరాయలు వారు కొండవీడు జయించి అమరేశ్వరుణ్ణి దర్శించి స్వర్ణ తులాభారం తూగారట అన్నారు ఒకరు. నాయుడు శరీరంలో రజసం పొంగింది. తెలియకుండా చెయ్యి మీసం మీదకు పోయింది. అలనాడు రాయుల వారు గొప్ప ప్రభు. మిగతా వాక్యం మిగిలిన వారు పూరించారు. ఈ కాలాన్న తమరు గొప్ప ప్రభువులు. అంతఃపురంలో జయ జయ ధ్వనాలు మోగినట్లయింది. నాయుడి ముఖమంతా సంతోషం అలుముకుంది. మిగిలిన వారు మళ్ళీ అన్నారు, కవి పోషణలోనేమి శౌర్య పరాక్రమంలోనేమి తమరు రాయల వారికి దీటైన వారు. ప్రభువుల వారు కూడా స్వర్ణ తులాభారం తూగితే అంతఃపురంలో జయ జయ ధ్వనులు మోగినట్లయింది. నాయుడి ముఖమంతా సంతోషం అలుముకుంది. మిగిలిన వారు మళ్ళీ అన్నారు, కవి పోషణలోనేమి శౌర్య పరాక్రమంలోనేమి తమరు రాయల వారికి దీటైన వారు. ప్రభువుల వారు కూడా స్వర్ణ తులాభారం తూగితే నాయుడికి కళ్ళు గర్వంగా వెలిగాయి. అంగీకారంగా చెయ్యెత్తడంతో క్షణాల మీద లెక్కలు కట్టి తులాభారానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ శుభవార్త పట్టణంలో తెలియచేయడానికి పరుగు పరుగున వెళ్ళిపోయారు. పాపయారాజులు నాయుడు ఇద్దరూ మిగిలారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆ రాజుల్ని మాట్లాడించడానికేమో అన్నట్లు నాయుడు అన్నాడు. ఖజానాలో కనకరాసులు రత్నమాణిక్యాలు ఉన్నాయి కదా, అందరికీ ఇద్దాం అని. మరి సంపాదించటం ఎందుకో అన్నాడు పాపయారాజ్యులు. పంచడానికే అన్నాడు నాయుడు. ఇద్దరూ నవ్వుకున్నారు. స్వర్ణ తులాభారం మహావైభవంగా జరిగింది. ఊరు నాడు అంతా దేవాలయంలోనే ఉంది. జనం కిక్కిరిసిపోయారు. తన ఎత్తు బంగారం తూచి పేదలకి పంచి పెడుతుంటే దయాసముద్రం పొంగి పొర్లినట్లయింది. ఆ తర్వాత ఎవరి నోటంట విన్నా ఆ ఉత్సవ విశేషాలే. నీలాటి రేవులో, పసిపిల్లల ఆటల్లో, పొలం కోతల్లో అందరూ ఇదే ఊసు చెప్పుకునేవారు. అలా కొన్ని నెలలు గడిచాయి. కాలం వెళ్ళిపోయినా నాయుడి మనసులో అశాంతి వెళ్ళిపోలేదు. మళ్ళీ ఏదైనా దానం చెయ్యాలని అనుకున్నాడు. స్వర్ణగోవును తయారు చేయించి ఆ గోగర్భంలోంచి ఈవలికి వచ్చి ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే శాంతి కలుగుతుందని ఒకరు చెప్పారు. ఆ ప్రకారమే ఉత్సవం ఏర్పాటైంది. దేశం నాలుగు చెరుగుల నుంచి జనం వచ్చి పడ్డారు. నాయుడు సుస్నాతుడే గోగర్భం ప్రవేశించి ఈవలికి వచ్చాడు. ఆ బంగారాన్ని ముక్కలు చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వబోతుండగా పంచములు అడ్డు వచ్చి అన్నారు, అయ్యా అది చచ్చిపోయిన ఆవు, మాకు చెందాలి అని. అందరూ తెల్లబోయారు. వాళ్ళు మళ్ళీ అందుకుని ఈ బంగారం కనుక బ్రాహ్మణులకు పంచిపెడితే రేపటి నుంచి ఊళ్ళో చచ్చిపోయిన పశువులన్నింటినీ వాళ్ళు చూసుకోవాల్సిందే, మాకు సంబంధం లేదు అన్నారు. చమత్కారానికి నాయుడు నవ్వుకుని ఆ బంగారం విలువ పంచములకు పంచిపెట్టాడు. ఆ ఉత్సవాన్ని గురించి 6 నెలలు చెప్పుకున్నారు జనం. ప్రజలు ఎంత పొగిడినా ఎంత చెప్పుకున్నా నాయుడికి మనశ్శాంతి చిక్కలేదు. రాత్రులు రెప్పవాలటం లేదు. ఓ అర్ధరాత్రి ఉన్నట్టుండి లేచిపోయాడు. నిర్మానుష్యంగా ఉన్న అంతఃపురాన్ని దాటాడు. కోట గుమ్మంలో నుంచుంటే ఊరంతా నిద్రపోతోంది. చీకట్లో లోకమంతా హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. కానీ తనకు శాంతి లేదు. గిలగిల్లాడిపోయాడు నాయుడు. ఎదురుగా పాపయారాజ్యులు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. తనతో రమ్మన్నాడు పాపయారాజ్యుడు. పసిపిల్లవాడిలా పాదరక్షలు కూడా లేకుండా నడిచి వచ్చాడు నాయుడు. దోవలు రాళ్ళు రప్పలు కోసుకుపోతున్నాయి. దేవాలయం మొదటి ప్రాకారంలోకి వచ్చారిద్దరు. పాపయారాజులు మారేడు చెట్లన్నింటినీ తాకుతూ ప్రదక్షిణం చేస్తున్నాడు. నాయుడు మారేడు చెట్లను తాకుతూ ముందుకు నడుస్తున్నాడు. ఆ స్పర్శ, ఆ గాలి, ఆ చీకటి విచిత్రంగా ఉంది నాయుడికి. గుండెలో ఏవో కదిలిపోతున్నాయి. గన్నేరు చెట్లు పలకరిస్తున్నాయి. జమ్మి కొమ్మలు వింజామరలు వీస్తున్నాయి. పై ప్రాకారంలోకి వచ్చారిద్దరు. నాయుడిని ఒకచోట నుంచోపెట్టారు పాపయారాజ్యులు. ఎదురుగా వేలు చూపించారు. ఎదురుగా మూసి ఉన్న తలుపు, ఆ పైన నంది. ఆ నంది మీదుగా చూస్తే అమరేశ్వరుడు. తలుపులు మూసి ఉన్న స్వామి కనిపిస్తున్నాడు నాయుడికి. పాపయారాజ్యులు నాయుడు చెవిలో పంచాక్షరి ఊదాడు. ఆ పంచాక్షరిని స్మరిస్తూ అంజలి ఘటిస్తూ నుంచున్నాడు నాయుడు. నాయుడి గుండె తేలికవుతోంది, కరిగిపోతోంది. స్వామి అడుగుతున్నట్లనిపించింది, ఎందుకయ్యా ఈ దానాలు? నేను నీకిచ్చింది నువ్వు అందరికీ పంచి గొప్పవాడననుకుంటున్నావు, నువ్వు నాకేమిస్తున్నావయ్యా? నాయుడు కన్నీళ్ళైపోతున్నాడు. అది నిద్ర కాదు, మెలకు అంతకన్నా కాదు, మనసులో చల్లగా ఉంది. తలతల వారుతుండగా పరివారం ప్రభువుని వెతుక్కుంటూ వచ్చిన ధ్వనానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నాయుడు. ఎదురుగా అనుష్ఠానం ముగించిన పాపయారాజులు నవ్వాడు. అదే చోట తాను అంజలి ఘటించి ప్రార్థిస్తున్నట్టు తన విగ్రహం చెక్కించుకున్నాడు నాయుడు. అదండి కథ.
ఈ కథలో వెంకటాద్రి నాయుడికి మనశ్శాంతి ఎందుకు కలగట్లేదంటారు? అన్ని దానాలు చేశాడు, అంతమంది మెచ్చుకున్నారు, చాలా ఆయన్ని ఇంతవారు అంతవారు అని పొగిడేవారు ఉన్నారు. బోలెడు డబ్బు, అధికారం, పరాక్రమం అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి ఎందుకు లేదు? అది అర్థం కావడం కొంచెం కష్టమే. అసలు ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ప్రతి మనిషిలో పూర్వీకులు చెప్పినట్టు మూడు గుణాలు ఉంటాయి, ఉండాలి కూడా. అవి సాత్విక గుణం, రజోగుణం, తామస గుణం. ఈ మూడు కావలసిన పాళ్ళలో ఉండాలి. సాత్విక గుణం మూలంగా మనకి మనశ్శాంతి, పరిసరాలతో అన్యోన్యత, తృప్తి లాంటివి లభిస్తాయి. రజోగుణం మూలంగా అటాచ్మెంట్, ఏదో దానికోసం తపన, రకరకాల ఇమోషన్స్, కోరికలు అలాంటివి వస్తాయి. నేను పూర్తిగా అన్నీ వివరించలేదు, ఈ కథకి సంబంధించినవి మాట్లాడుతున్నాను. మరి తామస గుణం జడత్వాన్ని లేక స్థిరత్వాన్ని గురించి, దాని గురించి ఇక్కడ అంత అవసరం లేదు. సాత్విక గుణంలో దానాలు ధర్మాలు చేసినా నేను దానాలు చేశానని అహంకారంగా ఉంటే దాన్ని సాత్విక అహంకారం అనొచ్చు. అది కూడా ఉండకూడదు, అది కూడా మనశ్శాంతి ఇవ్వదు. మరి ఈ కథలో మనం వెంకటాద్రి నాయుడులో ఉన్న రజోగుణం, సాత్విక అహంకారం, రజో అహంకారం అన్నీ చూస్తాము. వీటి వల్ల నాయుడికి మనశ్శాంతి లేదు, రాలేదు. కానీ పాపయారాజ్యుల వారు నాయుడిని సాత్వికత కేసి తీసుకెళ్ళటానికి ప్రయత్నించారు. నాయుడికి మనశ్శాంతి రావాలంటే ప్రకృతి దగ్గరగా ఉండేలా మారేడు వృక్షాల దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ భగవంతుడి సాన్నిధ్యం నాయుడికి మనశ్శాంతినిస్తుందని రుచి చూపించారు. కానీ నాయుడు నాయకుడు అవడం వల్ల చుట్టూ ఉన్న వారి పొగడ్తల్లో తేలిపోయేవాడు, కనుక ఆ మనశ్శాంతి పొందలేకపోయాడు. దానం చేసినా అది సాత్విక అహంకారంగానే అయ్యింది. ఆ దానంలో చేశాననే అహంకారం మూలంగా నాయుడికి మనశ్శాంతి రాలేదు. చివరికి పాపయారాజ్యుల వారు చూపించిన భగవంతుని దారి కూడా గ్రహించలేక, తన రజోగుణం నుంచి బయటపడలేక అక్కడ తన శిల్పం చెక్కించుకున్నాడు. మనం మన తామస రజో సాత్విక గుణాల బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మనశ్శాంతి ఉండదు. ఎంత గొప్పవారైనా, ఎన్ని దానాలు చేసినా, ఎంతమంది మనని పొగిడినా, మనలో మనకి ఈ మూడు గుణాలు సరైన పాళ్ళల్లో ఉంటేనే అదే తామస రజోగుణాలను అదుపులో పెట్టుకుని సాత్విక గుణాన్ని పెంపొందించుకుంటూ అది కూడా సాత్విక అహంకారం కాకుండా ఉండేలా చేసుకోవాలి. అందుకే ఎంత నిరాడంబరంగా, నిరాసక్తిగా బతకగలిగితే అంత మంచిది. అదే మనశ్శాంతికి దారి. అది నాయుడు పాపయారాజ్యులు వారి ద్వారా మనకి తెలియపరిచిన కథ ఇది.
బాగుంది కదా. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
Thank you. నిండి ఆనందలో కాలు చూపించురా, ఆనందలో కాలు చూపించురా.
This is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండో కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు మృత్యోర్మా. రంగయ్య చరమదశలో మంచం మీద పడుకుని ఉన్నాడు. చుట్టూ భార్య, కొడుకులు, కోడళ్ళు, బంధువులు గుడ్ల నీరు గుడ్ల కుక్కుంటున్నారు. కొందరు ఆపుకోలేక బయటికే ఏడుస్తున్నారు. రంగయ్య అందరి వైపు కలయ చూశాడు. ఎందుకు ఏడుస్తారు అని అడగాలనుంది అతనికి, కానీ మాట రావటం లేదు. భార్య చుక్కమ్మ పెద్ద బొట్టు పెట్టుకుని చేతులకి బంగారు గాజులు వేసుకుని ఎదురుగా ఉంది. చుక్కమ్మకి తన సౌభాగ్యం ఇంకా పోయే రోజు దగ్గరకొచ్చిందని అర్థమైంది. మాటి మాటికి లోపలికెళ్ళి పెట్టుకున్న బొట్టు మీదే మళ్ళీ మళ్ళీ కుంకుమ మెత్తుకుని అద్దంలో మళ్ళీ మళ్ళీ ముఖం చూసుకుంటోంది. బంగారు గాజులు కావాలని ఆడిస్తుంది. ఆ గలగలకి గుండె తుళ్ళి పడగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నెరిసిన తలపాపట్లో ఇంత కుంకుమ అద్దుకుని భర్త దగ్గరికి వచ్చి ఆయన కళ్ళలోకి చూస్తుంది. రంగయ్యకి భార్యని గురించిన ఆలోచనలు,
చుక్కమ్మని చేసుకోవటం రంగయ్యకి ఇష్టం లేదు.
కార్యం రోజున చుక్కమ్మని వేరుగా పడుకోబెట్టాడు.
పండు తినలేదు, పాలు తాగలేదు, చుక్కమ్మ ఒక్క మాట మాట్లాడలేదు, ఆయన సేవ మానలేదు.
తనే వేరుగా వెళ్ళి పడుకోవటం మొదలెట్టింది. 6 నెలలు గడిచింది. ఒకరోజున తన దుప్పటి తను తీసుకుని వేరుగా పడుకోవటానికి వెళ్తున్న చుక్కమ్మని చూశాడు.
జడనున్న మల్లె చెండు జాలిగా ఊగుతుంటే అయ్యో పూలు ఏడుస్తున్నాయి అనుకుని తనే వెళ్ళి చుక్కమ్మ పక్కలో చోటు అడిగాడు. ఆ పైన చుక్కమ్మ 2 కొడుకుల్ని 2 కూతుళ్ళని కంది. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు, పెళ్ళిళ్ళయ్యాయి, అంతా బాగానే ఉంది. కానీ చిన్న కొడుక్కి తను చెప్పిన సంబంధం చేయలేదని చుక్కమ్మకి మొగుడు మీద కోపం. ఇంకా కోపం పోలేదా అని అడగబోయాడు రంగయ్య. కానీ మాట పెగలటం లేదు. కాళ్ళ దగ్గర పార్వతి కూర్చొని రంగయ్య కాళ్ళొత్తుతోంది. రంగయ్య పార్వతిని చేసుకుందామని కలలు కన్నాడు. కానీ అది ఇంకో ఇంటి కోడలైంది. అయినా సరే కాపురానికి వెళ్ళి పిల్లల్ని కన్నా పార్వతి రంగయ్యని చిన్నప్పుడు ఎలా చూసేదో అలాగే చూస్తుంది. అంత గలగలా నవ్వుతూ చనువుగా మాట్లాడుతుంది. అలనాడు జమ్మి కొమ్మ అందకెగురుతున్న పార్వతిని ఆపి తను రెమ్మ తుంపి జడలో తురిమినప్పుడు గిలిగింతలుగా నవ్వినట్టు ధ్వజస్తంభం కింద కొబ్బరి చిప్ప పగలకపోతే కాకెంగిలి కూడా వద్దని, ఒకే ముక్కనిద్దరూ కొరుక్కు తిన్నప్పుడు కళ్ళలో ప్రేమ నింపుకొని ప్రాణం పోసుకుని ఆ ప్రేమ ఆ ప్రాణం అంతా నువ్వే అన్నట్టు చూసింది. ఆ చూపు మారలేదు. నా సంసారం నీ సంసారం వేరైనా నా మనసు నీదే కదయ్యా అన్నట్లు తన్ని చూసి పొంగిపోయే పార్వతి మెత్తగా కాళ్ళొత్తుతూ కళ్ళు దించుకుని దుఃఖిస్తోంది. అదంతా ఒక ఆటే, ఎందుకు ఏడుపు అనబోయిన రంగయ్య దృష్టి కొడుకుల మీద పడింది. తన ఎత్తుకు మించిన కొడుకులు ఏపుగా పెరిగి వ్యక్తులై పనిమంతులై ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్న కొడుకులు, తనకు మనవల్ని కని ఇచ్చిన కొడుకులు. పిచ్చి నాయనులారా, ఎందుకురా ఏడుపులు? నాకంటే గొప్పవాళ్ళు కావాలరా? నా కాలం తీరి నేను వెళ్ళిపోతున్నాను, అమ్మ జాగ్రత్త అని చెప్పబోయాడు. పక్కనే కోడళ్ళు 2 కోడలికి కావలసిన నగలు పెట్టలేదని తన మీద కోపం. ఎప్పుడు పోతాడా అని చూస్తోంది, కానీ ఏడుస్తోంది. రంగయ్య తమ్ముడు ఏడుపు నటిస్తున్నాడు. లోపల సంబరంగా ఉంది అతను పోగానే వాటా పంచుకోటానికి. అటు చూస్తే కామయ్య, పుల్లయ్య, రామన్న, సోములు తన చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పుడు బిళ్ళంగోడు చర్పట్టీలు ఆడుకుని కృష్ణలో ఈతలు కొట్టి ఇసుకలో చెడుగుడు ఆడి చెట్టాపట్టాలేసుకుని వెన్నెల్లో రాత్రంతా తిరిగి ప్రాణానికి ప్రాణంగా మసిలిన స్నేహితులు. ఏడవకండర్రా, మీరు నన్నొచ్చి కలుస్తారు కదరా అనబోయాడు. అందరూ ఏడుస్తున్నారు. ఏడుపు ఆపండి, పెద్దగా అరుద్దామనుకున్నాడు రంగయ్య. ఓరి నాయనులారా, సంతోషించవలసిన సమయంలో ఏడుపు ఎందుకురా? నా పెళ్ళం, నా పిల్లలు, నేను శాశ్వతంగా ఉండమని తెలుసు కదరా. కలిసి ఉన్నాం కాబట్టి మమకారం పెంచుకొని ఆ మాయలో ఆడుకున్నాం. నాకు మరికొన్ని క్షణాల్లో విముక్తి రాబోతోందిరా. ఈ జీవితం, ఈ విసుగులు, కోపాలు, అసూయలు, ద్వేషాలు అన్నింటి నుంచి అందమైన
బహు సుందరమైన విముక్తి. నాకు మృత్యువు ప్రసాదిస్తుంటే ఆ మృత్యువుకి భయపడి ఏడుస్తారేమి? పుట్టిన తరువాత మనుషులు, డబ్బు, వస్తువులు శాశ్వతాలు కావు గదా. శాశ్వతమైంది, సత్యమైంది మృత్యు ఒక్కటే. ఖాయంగా, ఖచ్చితంగా సత్యమైన ఆ మృత్యుమూర్తి, ఆ అమృతమూర్తి ఈ జీవుడి దగ్గరకు వస్తుంటే నవ్వండిరా, ఆనందించండిరా, స్వాగతం పలకండిరా అని చెప్పాలని రంగయ్య ప్రాణం స్పందన ఆగిపోయింది. జనం గొల్లుమని ఏడ్చారు. అయ్యా, నవ్వవలసిన సమయాన ఏడుస్తారేం అని రంగయ్య ఎక్కడో పసిపాపై పుట్టి కెవ్వుమన్నాడు.
నాకు ఈ కథ వింటుంటే ఈ శ్లోకం గుర్తొచ్చిందండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అనే శ్లోకం వినే ఉంటారు. మనకి అజ్ఞానం నుంచి జ్ఞానం దారి చూపించమని, చీకటి నుంచి వెలుగులోకి దారి చూపించమని, మరణం నుంచి అమరత్వంలోకి తీసుకువెళ్ళమని ప్రార్థిస్తాము. అలాగే రంగడు మరణశయ్య మీద మాటలేని పరిస్థితులు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా నిజాలు గ్రహించి ఏవో చెప్పాలని చెప్పలేని పరిస్థితిని చాలా బాగా చిత్రీకరించారు శంకరమంచి సత్యం గారు. కానీ నిజానికి మన అందరం కూడా అంత స్థిత ప్రజ్ఞతతో ఉండగలమా? నిజమే, ఒక రకంగా చనిపోయేవారు అది తృప్తిగా అన్నీ అనుభవించి లేక అనుక్షణం తృప్తిని అనుభూతి చెందేవారు మరణించేటప్పుడు అలాగే ఆలోచిస్తారేమో. అదృష్టవంతులు కదా, అందుకే అంటారు జీవితంలో రేపు మరణించొచ్చేమో, మరణించినా మనని తప్పుగా అనుకోకూడదు అనే విధంగా ప్రతిరోజు బ్రతకమని. తృప్తిగా బ్రతకాలి. మనం రేపు లేకపోయినా ఎవరికి అన్యాయం మన మూలంగా జరగకుండా ఉండే విధంగా బ్రతకాలి. ఏమంటారండి?
అదండి కథ. చాలా బాగుంది కదా. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
ఏమండోయ్ శ్రీవా గారి అందాలు రానిచ్చిన ఈ బుద్ధి రానికు భగవంతుడా. ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏమండోయ్ ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే.
అయ్యో పాపం.
ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే. కపటాలు మానేసి నా మదిలోన, కపటాలు మానేసి నా మదిలోన, కాపురము చేయండి కలకాలము. ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏమండోయ్
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు అంతా బాగానే ఉంది. ఈ కథలో అంతా బాగానే ఉందట. మరి ఏం బాగుందో కథ విని తెలుసుకుందామండి. చింత చెట్ల కింద పందులు బురదలో ఈదుతున్నాయి. చాకళ్ళు మురికి బట్టలు ఆపకుండా ఉతుకుతున్నారు. ఉప్పళ్ళు చెమట కక్కుకుంటూ రాళ్ళు పగలగొడుతున్నారు. పట్టించుకొని సూర్యుడు పైకి పై పైకి వెళ్ళిపోతున్నాడు. వినిపించుకొని చంద్రుడు చుక్కలు రాత్రుళ్ళు సరసమాడుకుంటున్నాయి. అంతా బాగానే ఉన్నట్టుంది. గుడెసెలో 60 ఏళ్ల జోగయ్య చుట్ట ఆరిపోతే, అగ్గిపుల్లైపోతే పొయ్యి దగ్గరికెళ్ళి నిప్పంటించుకొచ్చి వీధిలోకి కళ్ళు నిగిడ్చి చూస్తున్నాడు. అదే చూపు, చూపు సాగినంత మేర కన్నార్పకుండా చూపు. ఆ ఎదురు చూపు 30 ఏళ్ల నాటిది. అప్పటికి తన 5 ఏళ్ల కొడుకు తోటి వాళ్లతో కిష్టకి స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు. కిష్టలో నీళ్లు లేవు, నడిచి అవతలొడ్డికెళ్ళి ఆడుకుని వచ్చాం, తిరిగి వచ్చేటప్పుడు కనిపించలేదు అన్నారు మిగతా పిల్లలు. ఊరంతా వెతికారు, కనిపించలేదు. కొట్టుకుపోయాడేమోనని రేవులన్నీ వెతికారు, జాడలేదు. తప్పిపోతే ఎవరో ఏ ఊళ్ళోనో 4 రోజులు ఉంచుకుని తీసుకొస్తారులే అనుకున్నారు. నెల అయింది, 7 ఏళ్ళయింది, 30 ఏళ్ళయింది, తిరిగి రాలేదు. అప్పటి నుంచి జోగయ్యకు అదే చూపు. కొంతకాలం అన్నం తింటూ పక్కన లేని కొడుకు నోటికి ముద్దలందించేవాడు. నడుం వంగిపోయినా కళ్ళు వాలిపోయినా కొడుకు కోసం చూపు నిటారుగానే ఉంది. జోగయ్య పెళ్ళం వీరమ్మకి కళ్ళు మసకలొచ్చినాయి. చూపు ఆనదు, కళ్ళు దించుకుని ఆలోచిస్తుంది. ఆడియ్యాలుంటే పెళ్ళైపోను కదా. ఆడికి పిల్లో పిల్లాడో పుడితే ఉయ్యాల ఈ గుంజికే వేస్తాను కదా. ఈ లాలిపాట పాడుతూనే ఉయ్యాలు ఊపుతాను కదా.
కోడల పిల్ల మళ్ళీ నీళ్ళోసుకుంటే పనిలోకి రాకే అని ఇట్లాగే గసురుకుంటా గదా. పెళ్ళం గట్టిగా గసురుకోవటం విన్న జోగయ్య ఏమిటే అని అడిగితే అవమానం పడిపోయిన వీరమ్మ కళ్ళు దించేసుకుంది. వాళ్ళ మధ్య మాటలు లేవు. రెండు గుండెల్లోనూ కొడుకు కోడలు మనవలును. ఆ పక్క పెంకుటింట్లో 30 ఏళ్ళు వచ్చిన మంగళసూత్రం ఎరగని ముద్దరాలు సుబ్బి. కిటికీలోంచి వచ్చే పోయే వాళ్ళందరినీ దిగులుగా చూస్తూ ఉంటుంది. తన ఈడువారి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. 2-3 పిల్లల్ని కన్నారు. బాలింతలుగా ఊరేగింపుగా వెళ్ళి కృష్ణ నుంచి బిందె ముంచుకొచ్చారు. పేరంటాల్లో పిల్లలు అల్లరి చేస్తే విసుక్కుని వాళ్ళని కొట్టి వాళ్ళు ఏడిస్తే నా తల్లి నా అమ్మే నేను చచ్చిపోను అని గుండెలకి హత్తుకున్నారు. తనకెవ్వరూ లేరు. కట్నం లేనిది పెళ్ళవ్వదు. తండ్రి ఇవ్వలేడు. పెళ్ళికి పేరంటాలకి వెడితే అందరూ తన వైపు వింతగా చూస్తారు. వెనక అమ్మ రోజూ గుళ్ళోకైనా పంపించేది. ఇప్పుడు ఇల్లు కదలనివ్వటం లేదు. చుట్టుపక్కల పిల్లల్ని పోగు చేసి తను వాళ్ళకి తల్లి అయినట్టు భావించుకుని వాళ్ళని ఆడించి పాడించి ఏడిపించి కావలించుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది సుబ్బి. పక్కింటి బడిపంతులు కొడుకు ఘర్షణ పడుతున్నారు. 16 ఏళ్ల కొడుకు పట్నం వెళ్ళి తోటి వాళ్లతో సినిమా చూస్తాను 5 రూపాయలు ఇమ్మన్నాడు. అన్నం తింటున్న పంతులకి ఇబ్బంది అయింది. అతని దగ్గర డబ్బులు లేవు. అమ్మని అడిగాడు. అయ్యని అడగమంది. అయ్యని అడిగితే నా దగ్గర లేవన్నాడు. ఒత్తిడి చేశాడు. తండ్రి విసుక్కున్నాడు. కొడుకు చిరచిరలాడాడు. నేల తన్ని విసవిస బయటకొచ్చాడు. పంతులకి చెడ్డ కోపం వచ్చి సగం అన్నంలో చెయ్యి కడిగేసుకుని ఒరేయ్ అని గావు కేక పెట్టాడు. కొడుకు తన్ని అవమానించినట్టు అగౌరవపరిచినట్టు అనిపించగా కోపం పెళ్ళుబికింది. ఒరేయ్, నువ్వు అడిగింది అడిగినట్టు ఇస్తానే అమ్మా. అయ్యను. లేకపోతే కారు. మా అప్పులు మా బాధలు నీకేమి అక్కర్లా. పోరా పో, వెళ్ళు అని అరిచాడు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళంతో అన్నాడు. అవునే, మనం వాడి సరదాలు తీర్చలేము. డబ్బు లేదు. ఇలాంటి దౌర్భాగ్యుల కడుపును పుట్టాడు, అనుభవిస్తున్నాడు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతున్న భర్తని వదిలేసిన అన్నాన్ని చూసి గుడ్ల నీరు గుడ్ల కుక్కుకుంది ఇల్లాలు. గుళ్ళో బాకా సాయిబు బాకా ఊదలేకపోతున్నాడు. అతని గొంతులో పుండైంది. శబ్దం రావటం లేదు. ఉదయ సంధ్యలో ఖాయని బాకా ఊది ఊరంతని మేల్కొల్పేవాడు. సాయంత్రం తన బాకా మోత విని జనం గుళ్ళోకొచ్చారు. ఎంత ప్రయత్నించినా శబ్దం రావటం లేదు. గొంతులో రణం కోసేస్తున్నా ఊపిరంతా పోసి బాకా ఊదాడు. శబ్దం రాలేదు. దిగులుగా బాకా వైపు చూశాడు. గాలి గోపురం వైపు చూశాడు. శిఖరం వైపు చూశాడు. జమ్మి చెట్టుకి మారేడు చెట్టుకి మొక్కుకున్నాడు. శబ్దం రాలేదు. బాకా ఊదని నా గొంతెందుకు, నా బతికెందుకు, పక్కనే మోగని బాకా. తల మోకాళ్ళ మధ్య పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. 4 దిక్కులు వీళ్ళు చూస్తున్నారు. పంచభూతాలు వీళ్ళని చూస్తూనే ఉన్నాయి. ఇవేమి మనకక్కర్లేదు. రేవులో పందుల బురద, చాకళ్ళ మురికి, ఉప్పర్ల చెమట, పై పై పైకి సూర్యుడు, చంద్రుడు, చుక్కలు, సరసం అంతా బాగానే ఉన్నట్టుంది. అదండి కథ. ఈ కథ వింటుంటే
పేద ప్రజల జీవితాలు కళ్ళకి కట్టినట్లు కనిపించాయి. ఎంత వివరంగా చెప్పారు శంకర్ మంచి గారు. ఎంత చాలీ చాలని బ్రతుకులైనా వాళ్ళ సంతానం గురించి వాళ్ళ తపన, ఉన్న దాంట్లో సంతానాన్ని సంతోషపరుద్దామని ఉద్దేశాలు, అవి తీర్చలేనప్పుడు వాళ్ళకి కలిగే బాధ చాలా బాగా వర్ణించారు. ఈ ఇమోషన్స్ అన్నీ ఏదో ఒక విధంగా గొప్ప పేద మధ్యతరగతి వారి జీవితాల్లో ఉంటాయి. చివరికి మనిషికి మనిషి కావాలి. ప్రతివారు వాళ్ళ సంతానాన్ని ఎంత బాగా పోషించగలిగితే అంత బాగా పెంచుదామనే చూస్తారు. కానీ ఈ కథ ప్రతి చోట ప్రతి జనరేషన్లోనూ ఒకేలా ఉంటుంది. అందుకే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి పని అవి చేసుకుపోతుంటాయి. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఈ తీయటి కమ్మటి చేదు అనుభవాలు ఆర్థిక పరిస్థితి బట్టి వాటి స్థాయిల్లో జరుగుతూనే ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి కదా.
బాగుంది కదండి. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో మనపై నిలిచే
ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగా పిలిచే
ఏమని పిలిచే
వీడని జంటగా రమ్మని వసివాడని పూలై పొమ్మని పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో
తాకే జ్వాలలు ఏవో
ఏమో ఏవో,
వేడిగ సోకే వెన్నెలలేవో
ఏమో ఏవో,
చిన్నది విసిరే తూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు కరగిపోయే తరుణమాయే, అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం 4వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు దీపం జ్యోతి. ఈ కథలో కావమ్మ తన మనవడి జీవితంలో వెలుగు తేగలుగుతుందంటారా? ఈ కథ విని తెలుసుకుందామండి. కావమ్మ కార్తీక మాసం దీపాలకి కృష్ణ ఒడ్డుకి బయలుదేరింది. 70 ఏళ్ల ముదివగ్గు. అయితేనేం, అంత చలిలోనూ బుట్ట సర్దుకుని వణక్కుండా తొణక్కుండా చింతలరేవులోకొచ్చింది. చిమ్మ చీకటి, చింత చెట్ల మీద కబోది పక్షులు కొమ్మలకి కాళ్ళు వేలాడేసి కీ అని అరుస్తున్నాయి. అప్పటికే కొందరు ముత్తైదువులు బండరాళ్ళ మీద దీపాలు వెలిగిస్తున్నారు. కావమ్మ రేవులోకి రావటంతో ఓ పిన్ని, ఓ అత్తా అంటూ అందరూ పలకరించారు. ఆలస్యమైందే అంటూ అంత చలిలోనూ కృష్ణలో తలస్నానం చేసి వచ్చి ఓ బండరాయి మీద కూర్చుని బుట్టలో సామాన్లు తీసుకుంటుంటే అక్కడ మరో రాయి మీద దుప్పటి కప్పుకు కూర్చున్న పార్వతి పిల్లలు మామ్మ మేము అందిస్తాం అంటూ బుట్టలోంచి సామాన్లు తీసిచ్చారు. రాయి మీద ముగ్గు వేసి ఆవునేతి దీపారాధన చేసి జాంపండు నివేదన చేసి ధ్యానం చేసుకోవటం మొదలెట్టింది కావమ్మ. కావమ్మ ధ్యానం చేసుకుంటుంటే దీపం చుట్టూ నుంచున్నారు పార్వతి పిల్లలు ముగ్గురును. వాళ్ళు నైవేద్యం పెట్టిన జాంపండు కోసం ఎదురు చూస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఆశగా చూస్తున్న పిల్లలు, మీ సంగతి మర్చిపోయానర్రా అని బోసిగా నవ్వి పిల్లలకి ప్రసాదం పెట్టింది కావమ్మ. మళ్ళీ దీపారాధనే చూస్తోంది. ఎంతకాలం నుంచి చేస్తోంది ఈ దీపారాధన? 50 ఏళ్ల నుంచి. ఈ గడ్డన కాపురానికొచ్చినప్పటి నుంచి దీపం వెలిగిస్తూనే ఉంది, మొక్కుతూనే ఉంది. దీపం అటూ ఇటూ ఊగుతూనే ఉంది, నవ్వుతూనే ఉంది. కానీ తనని కరుణించలేదు. భర్త పోయాడు, కొడుకు పోయాడు, కోడలు పోయింది, తను మిగిలిపోయింది. ఈ దీపం కోసమేనేమో, కాదు, తన కంటి దీపం, ఆ మనవడు వాడి కోసం. వాడు పట్టణంలో కాలేజీలో చదువుతున్నాడు. వాడో ఇంటివాడైతే చూసి వెళ్ళిపోదామని తలెత్తి చూస్తే పార్వతి కనిపించింది. ముఖమంతా పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని తలనీళ్లు బొట్టు బొట్లుగా జుట్టులోంచి ముఖం మీదకి పడుతుంటే ఓ చేత్తో తుడుచుకుంటూ దీపం వెలిగిస్తోంది. ఆవునేతి దీపం చిటపటలాడుతూ వెలుగుతుంటే ఆ వెలుగులో పార్వతి ముఖాన్ని చూస్తూ తన మనవడి పెళ్ళం కూడా ఇలా వచ్చి దీపం వెలిగించుకుంటే ఎంత బావుండు అనుకుంది. ఆ ఊహకి కావమ్మకి కళ్ళ నీళ్ళొచ్చాయి. ఆశ, ఈ ఆశ చావలేదు. అన్నీ పోయినా, కళ్ళు మసకలైనా,
దూరాన్న ఏదో తళకు చీకటి విడిపోతోంది. ఆడవాళ్లంతా దీపాలతో కృష్ణ ఒడ్డుకి వెళ్ళి మోకాళ్ళలోతుకి దిగి ఆవునేతి దీపాలు కృష్ణలో వదులుతున్నారు. కృష్ణ నిండా దీపాలు పాట పాడుతున్నట్లు అటూ ఇటూ ఊగుతూ ప్రవాహంలో తేలిపోతున్నాయి కొన్ని వందల ఆవునేతి దీపాలు. కృష్ణమ్మ ముత్యాలహారం ధరించినట్లు, ఆకాశం నక్షత్రాలు హర్షించినట్లు కృష్ణలో దివ్యలు బారులు. ఒడ్డున నుంచున్న పిల్లలు, మా అమ్మ దీపం దేవుడి దగ్గరికి వెళ్తోందో అని చప్పట్లు. దూరం దూరంగా వెళ్తున్న దీప తోరణాన్ని చూస్తూ బొమ్మై నుంచుండిపోయింది కావమ్మ. నా దీపం దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది అనుకుంటూ నీళ్లు ముంచుకోవటానికి వచ్చిన ముసలయ్య కావమ్మను చూసి పిడుగులాంటి వార్త చెప్పాడు. కావం పిన్ని, నిజమో అబద్ధమో నాకు తెలియదు, కరణంగారు చెప్పారు. నీ మనవడు కులంగాని పిల్లని రిజిస్ట్రీ పెళ్లి చేసుకున్నాడంట, ఇయ్యాలో రేపో వస్తాడంట అని. కావమ్మ క్షణం కాలం బండరాయి అయిపోయింది. తను ఎన్ని దుఃఖాలు మింగింది కాదు, అందులో ఇదొకటి. దూరంగా కృష్ణలో దీపాలు నిప్పుల్లా తేలినట్లు కనిపిస్తున్నాయి. గర్భాన్నున్న బడబానలంపైకి నిప్పు కణికలు చిమ్మినట్లు కనిపిస్తోంది. కావమ్మ తన బుట్ట తీసుకుని గిరుక్కున తిరిగి వచ్చేసింది. అన్నట్లుగానే మనవడు పెళ్లి కూతురితో రానే వచ్చాడు. మా అమ్మకి దండం పెట్టించాడు. పిల్ల బాగానే ఉంది, కానీ కావమ్మ మనసులో ఏదో మెలిక. ఊరంతా తిరిగి తిరిగి వచ్చారు దంపతులు. నాకు ఉపవాసం అని పండు తిని కావమ్మ పడుకుంటే వాళ్ళేదో వండుకు తిన్నారు. రాత్రి కావమ్మకి నిద్ర పట్టలేదు. పిల్ల ముఖం పార్వతి ముఖమంత కళగా ఉంది, దీపమల్లనే ఉంది. కానీ కార్తీక దీపం పెడుతుందో లేదో. తెల్లవారుజామున బుట్ట సర్దుకుంటూ, పిల్ల కృష్ణ స్నానానికి వస్తావా అంటే, అంతకంటేనా అంది ఆ పిల్ల. ఇంకేమి, కావమ్మ పసిపిల్లలా సంబరపడింది. కృష్ణ ఒడ్డున పసుపు రాసుకున్న ముఖంతో ఆ పిల్ల కార్తీక దీపం వెలిగించి కృష్ణలో వదిలినప్పుడు కావమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. కృష్ణలో ముత్యాల వాన, రత్నాల మెరుపు, కృష్ణంతా వెన్నెల, గుండెలో కోటి దివ్వెలు. దీపం కాదు దేవుడి దగ్గరికి వెళ్లాల్సింది, ఇక నేనే వెళ్ళిపోవచ్చు అనుకుంది కావమ్మ. ఇదండి కథ. ఈ కథలో కావమ్మ కార్తీక దీపారాధన గురించి ఎంత చక్కగా చెప్పారు. కావమ్మ జీవితంలో అందరూ విడిచి వెళ్ళిపోయినా ఆ మనవడి గురించి జీవించింది. మనవడి గురించి, వాడి భార్య గురించి తనకు తెలిసిన ప్రపంచంలో ఏదో ఊహించుకుంది. కానీ తన మనవడు తనంతట తనే ఎవరినో భార్యగా తెచ్చుకున్నాడని తెలిసినా చాలా పాజిటివ్గా తీసుకుంది. ఆశ పోగొట్టుకోలేదు. ఆ మనవడి భార్య కార్తీక దీపం వెలిగించడానికి ఒప్పుకున్నప్పుడు సంబరపడిపోయింది. తన జ్యోతిలా సంతోషపడింది. ఆ చిన్న కోరిక తీరినప్పుడు ఆవిడిలో తృప్తి సంతోషం, ఇంకా తను వెళ్ళిపోవచ్చని సంబరపడింది. తన మనవడి జీవితంలో జ్యోతి వెలిగించినంత తృప్తితో. చాలా బాగుంది కదండి కథ. ఇవాళ మన అక్షరాల పూదోటలో చక్కటి కార్తీక పౌర్ణమి వెన్నెల మధ్య వికసించిన పుష్పాల సౌందర్యాన్ని తిలకిస్తూ ఆస్వాదిస్తూ ఎన్నెన్నో భావాలు అర్థం చేసుకుంటూ విహరించాం కదండి. మరి సమయం కావచ్చింది. మళ్ళీ వచ్చే శనివారం ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం నవంబర్ 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.